ఆత్మ పొందగలరు. ప్రశ్న ఏంటంటే ఈ మధ్య నాకు శాంతిగా ఉండటం లేదా శాంతి ఎలాగో వస్తుందని. మనకు మనస్సు అణిగినప్పుడు కూడా ఎప్పుడైనా శాంతి ఉంటుంది అనేది నిజం కాదు. మళ్ళీ మనస్సు విజృంభించినప్పుడు అశాంతి, అంటే మనస్సు అణిగినప్పుడు అప్పుడు మళ్ళీ మనస్సు విజృంభించినప్పుడు తలంపడకూడదు. మనస్సు అణిగినప్పుడు శాంతిగా ఉంటుంది, మళ్ళీ మనస్సు విజృంభించినప్పుడు అశాంతి. మన స్వరూపమే శాంతి, మన హృదయంలో ఉన్నదే శాంతి. ఆ శాంతి అహంభావం తగ్గించుకోవటం వల్ల శాంతి కలుగుతుంది. సర్వసాధారణంగా అశాంతి ఎందుకు వస్తుందంటే చాలా మందికి మన స్వరూపం శాంతి, కోరిక వల్ల అశాంతి, భయం వల్ల అశాంతి, ఇతరులను చూసి ద్వేషం పట్టడం వల్ల కూడా అశాంతి. అంటే మనకు అశాంతి వస్తుంటే మనకి ఏమనిపిస్తుంది అంటే బయట ఏదో కారణాలు ఉన్నాయి దానివల్ల అశాంతి వస్తుందని అనిపిస్తుంది. బయట కారణాలు కాదు, బుద్ధిలో ఉన్న దోషాల వల్ల అశాంతి. ఇతరులు ఎవరైనా మనల్ని ద్వేషిస్తున్నారనుకోండి, మనం కూడా మనల్ని ద్వేషించాలని అనిపిస్తుంది. ఇతరులు ఎవరైనా మనల్ని ద్వేషిస్తున్నా వాళ్ళ పట్ల మనం ద్వేషం లేకుండా ఉంటే అశాంతి మనకు కుదరదు. తర్వాత భయం, చాలా మందికి భయం వల్ల అశాంతి వస్తుంది. అశాంతికి కారణం భయం కూడా ఒకటి ఉంది. ఇంగ్లీష్ లో కవి ఏం చెప్పాడంటే గాడ్ ఈజ్ నియర్ డు నాట్ ఫియర్. మీ చుట్టాల కంటే, మీ స్నేహితుల కంటే, మీ శరీరం కంటే, మీ మనసులోకి వచ్చే ఆలోచనల కంటే, మీ అహంకారం కంటే అత్యంత సమీపంలో, అత్యంత దగ్గరగా, మీ గుండెకు గుండై, ప్రాణానికి ప్రాణం, మనస్సుకు మనస్సై, ఆత్మకి ఆత్మై, మీకు అత్యంత సమీపంలో ఉన్నాడు. భగవంతుడు మన హృదయంలో ఉన్నాడు, కానీ ఆయన మీద మనకు నమ్మకం ప్రదత్తం. అందరి హృదయంలో దేవుడు ఉన్నప్పటికీ మన హృదయంలో దేవుడు అనేడు ఒకడు ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు, మన ప్రభువు ఉన్నాడు, మన భర్త ఉన్నాడు, మన యజమాని ఉన్నాడు, మనల్ని పోషించేవాడు ఉన్నాడు, క్షేమం చూసేవాడు ఎక్కడో లేడు, మన హృదయంలోనే ఉన్నాడు అనే విశ్వాసం ఎవరికి అందరికీ పోతాడు. ఆ విశ్వాసం కాదు, అంటే మనకి ఆత్మకి ఆత్మయ్య ఉన్నాడు, లోపల ఉన్నాడు ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు మీద మనకి విశ్వాసం కుదిరితే, నమ్మకం కుదిరితే, భగవంతుడు ఉన్నాడు అనేటువంటి శరీరమైన విశ్వాసం కుదరాలి. కుదిరితే భయం తగ్గిపోతుంది. యోగ భాషిష్టంలో కానీ ఒక కథ వస్తుంది. యోగ భాష ఒకరు వెళ్ళి తలుపు కొడతారు ఒకరింటికి, లోపల నుంచి వారు ఏమంటారంటే ఎవరు వారు, వాడు నేను, తలుపు చీయబడదు అంటారు. వెళ్ళిపోతాడు, ఏంటి తలుపు తీయమంటున్నారు, తలుపు తీయమంటున్నారు. మళ్ళీ వస్తాడు నాలుగు రోజులు నాక, మళ్ళీ తలుపు వేసి ఉంటుంది, ఎవరు వారు అంటాడు. ఎవరు వారు అంటే నేను. మనకి బట్టల వాడకం కంటే, డబ్బు వాడకం కంటే, నీళ్ల వాడకం కంటే, ఉదయం మొదలు పొద్దున్న మెడిసిన్ మొదలు రాత్రి పడుకునే వాడకం ఇంకో పని పోవటం లేదు. నేను నేను ఆ వాడకం అంటే మనం, ఇంతకంటే ప్రపంచం ఇంకో మాయ లేదు. ఇంకా మాయ ఎక్కడో ఉంది అనుకోకుండా ఇదే మాయ. ప్రతి మనిషి కూడా వాడు ఉదయం వాడు మేల్కొన్నాక మరి సాయంత్రం నిద్రపోయే వరకు ఎన్ని వేలు సార్లు వాడతాడో లెక్క, నేను 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 ఏంటో తెలియదు. ఆ నేను 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 కూర్చున్నాను, నేను నించున్నాను, నేను నడుపుతున్నాను, నేను నడుస్తున్నాను, నేను ఆ పని చేశాను, నేను ఈ పని చేశాను, నేను అది చేశాను, అది సాధించాను, ఇది సాధించాను, ఎవరిని ఉద్ధరించాను, ఎవరు చెప్తాడు నేను 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 ఇంకా నేను ఆస్తున్నాను. మంచి నీళ్ళ వాడకం కూడా అంత ఉండదు. ఆశ్చర్యం ఎక్కడుందంటే మాయ. ఆ నేను గురించి పోయి మనం ఏంటి, ఇంతకాలానికి మనం నేను నేను ఆ నేను గురించి రభంతైనా ముళ్ళంతైనా చింతాకంతైనా తెలుసుకుందామన్న ప్రయత్నం, ఆ శరీరంలో ప్రాణం ఉన్నా చేయబడి ప్రయత్నించదు. 100 సంవత్సరాలు ఒక మనిషి బతికితే 100 నిమిషాలు కూడా చేయడు. ఏంటి ఇన్నిసార్లు మనం నేను నేను అంటున్నాను, నేను ఎవరు, అదే మాయ. ఇదే అజ్ఞానం, ఇదే అవిద్య, ఇదే మూర్ఖత్వం, ఇదే తెలివి తక్కువ. ఎందుకంటే తెలివి తక్కువ, ఎవడో ప్రయత్నించు. అయితే వీడు మళ్ళీ 4 సార్లు లోపల ఎవరో లేకపోతే వీడు వచ్చేదానికి ఉన్నారు, తలుపు చేయబడదు అంటున్నాడు. వాళ్ళు మాట్లాడుకుంటే గొడవ విడిపోం. ఇప్పుడు మనం తలుపు పడతాం అనుకోండి, ఎవరు తలుపు లోపల నుంచి ఎవరు పలకపోతే మనం వచ్చేస్తే ఎవరు అడిగారు అనుకుంటాం, లోపలనే సమాధానం చెప్తున్నారు తలుపు చేయబడదు అంటే ఉన్నారు. ఎవరు తలుపు చేయటెవరికైనా లోపల ఉన్నారని వీడికి తెలుస్తారు. మళ్ళీ 2వ సారి వెళ్తాడు, ఎవరు వారు అంటాడు వాడు లోపల నుంచి, నేను అంటాడు. ఈ నేను ఇంకా ఇంకోటి చేత కాదు మనకి, ఆ నేను తప్పింది ఇంకోటి చేత కాదు. మళ్ళీ 4 రోజులు నాకు వెళ్తే ఎవరు వారు నేను అంటాడు వీడి, ఎవరు వారు అంటే నేనంటే తలుపు తీయబడదు. మళ్ళీ వీడిపోయి ఏదో ఆశ్చర్యంగా లోపల సమాధానం వస్తుంది, ఎవరు పరకల్పరేది లోపల ఉన్నట్టు. మళ్ళీ 3వ సారి వెళ్తాడు, 10 రోజులు ఆలోచించుకుని మళ్ళీ తలుపు తడితే మళ్ళీ లోపల నుంచి ఇదే ప్రశ్న, ఎవరు వారు అంటే వీడి కనిపించాడు నేను తలుపు తీయగలదు నువ్వే అంటాడు. ఇదివరకు ఏమంటాడు నేను నేను అంటున్నాడు, ఇప్పుడేమన్నాడు నువ్వే. అప్పుడు తలుపు దాని అంటే దేవుడే ఉన్నాడు నేను లేను. మనం ఏమనుకుంటున్నాం, నేనున్నాననుకుంటున్నాను, దేవుడు లేడని. అసలు నిజంగా ఉన్నది భగవంతుడు, మనం లేవు అసలు. కానీ మనం ఉన్నాం అనుకుంటున్నాం, భగవంతుడు లేడని అనుకుంటున్నాం. అది తలుపు ఎప్పుడు తీశాడంటే ఎవరు వారంటే నేను అనలేదు, నువ్వే అప్పుడు గుణదంతా దేవుడైన అనుభవం వచ్చినప్పుడు వైకుంఠానికి వెళ్ళే ద్వారా నేను నేనంటే వెళ్ళానంట. అంతా నువ్వే. ఆ నువ్వే అన్నప్పుడే తలుపులు తెరవబడినది. అంటే భయం అనేది కొంతమందికి ముసలితనంలో కూడా భయం వస్తుంది. మనకి ఏదో ఉంది కానీ చూసి ఓడి లేరని భయం వస్తుంది. అందరికీ ఒక రకాల భయం కాదు. ప్రపంచంలో మనుషులు ఉన్నారో అన్ని రకాల భయాలు, ఒక రకమైన భయం కాదు. ఎన్ని రకాల భయాలు ఉన్నా ఏమి ఇబ్బంది లేదు నీకు. ఎన్ని రకాల భయాలు ఉన్నా ఇబ్బంది లేదు, దుఃఖ ఇబ్బంది లేదు నీకు, ఆందోళన ఉన్నా ఇబ్బంది లేదు, అశాంతి ఉన్నా ఇబ్బంది లేదు. దగ్గర మందు ఉన్నప్పుడు, శరీరానికి ఎన్ని రోగాలు ఉన్నా ఇబ్బంది లేదు, తగ్గిపోయే మందు ఉన్నప్పుడు. అదేవిధంగా నీకు ఎన్ని రకాల భయాలు ఉన్నా దుఃఖాలు ఉన్నా కంగారు పడకు, తొందర పడకు. నీ హృదయంలో అంతటా ఈశ్వరునికి నమ్మకం కుదిరితే వాడిని పూర్ణంగా శేషం లేకుండా పూర్ణంగా వాడిని పూర్తిగా హృదయపూర్వకంగా నిండు మనసు వాడిని నమ్మటం నేర్చుకుంటే నీ భయాలు దుఃఖాలు గడిది నొయ్యరు డొనట్ ప్రియర్. నీ దగ్గర నీ హృదయంలో దేవుడు ఉన్నప్పుడు నీకు భయం ఎందుకు? ఇప్పుడు నీ హృదయంలో ఉన్నప్పుడు మేకలకి గొర్రెలకి నీ గడవలసిన పనేంటి? ఈ పక్కన పులి కూర్చుంది అనుకోండి, మీ దగ్గరికి మేకలు గొర్రెలకి గడవ, మేకలు గొర్రెలకి గడవ పులి దగ్గరికి, ఈ మేకలకి గొర్రెలకి గడవలసిన పనేంటి? అదే నీ హృదయంలో భగవంతుడు ఉన్నప్పుడు ఉన్నా నీకు భయం వేస్తాను. కారణం ఏంటి? నీకు నమ్మకం లేక భయం వేస్తాను, దుఃఖం వస్తాను, ఆందోళన వస్తాను, అదే అశాంతి వస్తుంది. రోజులు ఎలాగైతే అనిపిస్తుంది, రేపు రోజు ఎలాగైతుంది, ఆరోగ్యం ఎలా ఉంటుంది అని హృదయంలో ఈసుకోవడం మీద ఉన్నది ఒక్కటే ఒక్కటే. బాగుపడే వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి? పైకి వాళ్ళు కనిపించినా కనిపించకపోయినా లోపల మనసులో ఈశ్వరు చేతనైతే సమాజానికి ఉపయోగపడితే నోరు మూసుకు కూర్చుంది. ఇప్పుడు మన ఇంట్లో నలుగురు ఉన్నాం అనుకోండి, నలుగురు ఒక రకంగా ఉండదు. భక్తి ఉన్నవాళ్ళు, భక్తి లేని వాళ్ళు ఉంటారు, దేవుడు లేడని చెప్పేవాళ్ళు ఉంటారు, దేవుడు ఉన్నాడని చెప్పేవాడు. ఈ బాధపడేవాడు లాంటే ఇంట్లో అందరూ నటిస్తారు, దాన్ని వెళ్ళిపోవడం నటించలేదు రోజు. ఇంట్లో ఇంట్లో మనం మన ఇంట్లో 10 మంది ఉన్నాం అనుకోండి, బాధలు పెట్టడం ఏంటంటే ఇంట్లో ఉడికి నటిస్తూ ఉంటాడు. ఆ ఇంట్లో ఎనమండు దేవుడు లేడు, దేవుడు లేడు అంటే ఈడేం పైకి వాదించడు. వాడి దేవుడి మీద నమ్మకం, వాడు ఏం పోకపోతే పోరాటం పెట్టి వాడి దారిని వెళ్ళిపోతా ఉంటాడు. మనసులో వాడి దారిని వెళ్ళిపోతా ఉంటాడు. ఆ నమ్మకం తగ్గించుకోడు, విశ్వాసం తగ్గించుకోడు, ఒడ్డుకొచ్చు. ఇంకోటి బుద్ధిమంతుడు భగవంతుడు ఏంటో లేని వాళ్ళతో భగవంతుడు ఉన్నాడని నమ్మేవాడు స్నేహం చేయడు. శాస్త్రంలో ఏమన్నా దేవుడు ఉన్నాడని నమ్మేవాడే సత్పురుషుడు. అంచేత దేవుడు లేడు అని చెప్పేవాళ్ళు మరి మధ్యలో ఉన్నా మన దారి మనం విడిచిపెట్టాలి. పైకి వాడు స్నేహం కూడా నటించవచ్చు మన పద్ధతి. అంటే ఇక్కడ రహస్యం ఏంటంటే ద్వైతం ఉన్నప్పుడు రెండు ఉన్నప్పుడు కదా, రెండు ఉన్నప్పుడు ద్వేషాలు, రెండు ఉన్నప్పుడు ఉన్నది ఒకటి అయినప్పుడు భయం ఉంటుంది, రెండు ఉంటే భయం. అసలు ఈ ద్వైతంలోంచి ఇదంతా మీరు వేరు, నేను ఆ శరీరం ఉపాధిని బట్టి మీ శరీరం వేరు, ఆ శరీరాన్ని బట్టి మీరు వేరు నేను వేరు అంటే భగవంతుడు అంతరయామగా అని చెప్తున్నాడు. అందులోనే ఆయన ఉన్నాడు. మరి మీరు వేరు నేను ఎవరైనా ఈ బుద్ధి నాకు ఎందుకు వస్తే శరీరాన్ని బట్టి వేరు బుద్ధి కదా. దేహంతో ఏ నైరాక్యం పొందుతాను వేరు బుద్ధి కదా బుద్ధికి. దాన్నే కొంతమంది దొంగని అని, కొంతమంది నిజాని అని అంటారు, కొంతమంది భూమి అని అంటారు, కొంతమంది సాయి అంటారు, కొంతమంది నిధులే అంటారు, కొంతమంది దోమనేను ఏగనేను. ఒకసారి రంగమూర్తి గారిని అడిగారు, దేవుని మనకు అనిపిస్తుంది ఈ ప్రపంచం అంతా ఎక్కడి నుంచి వచ్చింది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, అది ఈ తలకి అనిపిస్తున్న ప్రపంచం ఎక్కడి నుంచి వచ్చిందంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు. ఈ ప్రపంచం కూడా నువ్వు నేను మొత్తం సృష్టి దేవ నారాయణుడే ఈశ్వరుల్లోంచి, సూర్యుల్లోంచి అన్ని కిరణాలన్నీ సూర్యుల్లోంచే వస్తున్నాయి. అలా మొత్తం మీద జీవకోటి పాములు, జరువులు, జీవకోటి పంచభూతాలు, మొత్తం సృష్టి అంతా కూడా ఈశ్వరుల్లోంచి వచ్చింది. అదే చైతన్య, అదే శక్తి, శక్తి అయితే మనుషులు కూడా ఎంతగా మనసులో ఉన్న గుణాల శరీరం రంగులు బట్టి మనుషుల్లో తేటాని అంటే నీవు ఇవన్నీ నిజం కాదు. మనస్సుని కనుక శరీరం నిజం, గుణాలు నిజం కాదు, ఇవన్నీ ప్రకృతి, ఇవన్నీ ఉపాధికి సంబంధించిన అంటే ఎవరి నుంచి వచ్చిందో ఒక చైతన్యం ఒకడవో నిన్ను మాయమున వచ్చి వారు ఎవరు ఇది నీ జాలము అరుణాచలం. ఇంత జన్మంగా కనిపిస్తాం మనం గ్రహించలేదు. ఒకటి ఉన్నది ఒకటే, అది అనేకంగా కనిపించదు. కారణం ఏంటి? అజ్ఞానం, అహంకారం, వ్యక్తిత్వం, ఈ దొంగ, ఈ నిజానే, ఈ బుల్లి నేను ఎక్కాను, ఈ దోమ ఏగనేను, బుల్లి నేను కొంతమంది ఏగనేను. ఇంకేదంటే ఏగ ఏనుగు మీద కూర్చున్నారు, ఏనుగు మీద కూర్చుని వెళ్ళిపోతాను, ఏనుగు మీద కూర్చుని వెళ్ళిపోతాను అంటే ఏనుగు నేనే నడుపుతున్నాను అనుకుంటున్నాను. మనలో ఉన్నటువంటి ఏగ నేను కూడా అలా అనుకుంటున్నారు. ఇదంతా చూస్తే నేను నడుపుతాను. దీని ఏమంటారు? ఏగ నేను. చైతన్యం మన హృదయంలో నేనుగా ఉంది, నేనుగా ఉంది. ఆ నేను సత్యమైన నేను, అది చావులేని నేను. ఈ దేహానికి దానికి విశ్వమంతం లేదు, అది దేహంలో భాగము కాదు. ఆ నేను తెలిస్తే ఈ నేను ఉండదు, ఈ నేను పోతే ఆ నేను తెలియదు, ఈ నేనేమో ఆనేమో ఏనుగుని, ఈ దోమనుకుంటానికి నేనే కారణం, నేను లేకపోతే ఏనుగేమైపోతున్నాను అనుకుంటున్నాడు దోమ. ఇక్కడ మీరు అంటే గ్రహించవలసిన సబ్జెక్ట్ ఉన్నది ఒకటి, నిన్ను చూసి మీకు భయం నిన్ను చూసి నీకు ద్వేషం రాదు, నిన్ను నేను చూసి కోపం రాదు, ఇతరులను చూస్తే కోపం వస్తుంది, ఇతరులను చూస్తే నచ్చుతుంది, ఇతరులను చూస్తే భయం. కానీ మిమ్మల్ని చూసి నీకు ఎప్పుడు భయం లేదు. మీరు గ్రహించవలసినది ఏంటంటే ఉన్నది ఒకే చైతన్యమే. మీకు అజ్ఞానం వల్ల ఒకటి అనేకంగా కనిపిస్తుంది, అజ్ఞానం వల్ల మీకు ఈశ్వరుడే జీవుడు లేదా కనిపిస్తున్నాడు ఒకటే వస్తుంది అందరిలోనూ. అదే నీకు జీవించకుండా అహంభావన కారణం, అజ్ఞానం కారణం. అది దాన్ని చూసే ఏ కారణం నీకు చూస్తున్నాడు, కారణాన్ని చూస్తే ఎవరు మిగులుతారు, ఎవరు మిగులుతారు అంటే చైతన్యం వచ్చింది. అది నువ్వు ఎవరు ఇంతకాలం ఇంకా నీకు నీకంటే జన్మం ఏది కనపడదు, నీకంటే జన్మంగా కనిపించినప్పుడు నీకు భయం, నీకంటే జన్మంగా ఏమి నీకంటే వెతికి ఎన్ని కాలాల్లోనూ నీకు ఎంతటా నీకు అన్ని దాకా ఈ అహంభావం మనం ఇంటికి తొలగించుకో. అదే నేను ఈ అహంభావానికి ఆధారంగా ఉన్న వస్తువు ఏదో ఉంది, అది ఉండటం వల్ల జన్మం పెరుగుతున్నది. మనకు ఇదే సర్వం అనుకుంటుంది, ఇదే సర్వస్వం అనుకుంటున్నారు అందరూ. దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏదైతే మనలో నేను వ్యక్తమవుతుంది అహంభావమే, మనలో నన్ను మనహంభావం నేను, ఆ నేను యొక్క ఆ నేను యొక్క వాడకం తగ్గించుకో. ఆ నేను ముస్తాను, ఆ నేను తొలగించుకోవాలంటే సత్వగుణాన్ని పెంచుకోవాలి. సత్వగుణాన్ని పెంచుకో అభివృద్ధి చేసుకో. ధనం సంపాదించే వాళ్ళు ఎంత కూడా సంపాదించుకుంటారో సంపద వాళ్ళు ఈ నిజాన్ని ఈ దేహగతంలోంచి ఈ నిజాన్నిలోంచి ఈ జనాలోంచి యోగలోంచి వాళ్ళు బయటకు రావాలి. భారతీయ గుణం చేద్దాం అదే గుణం చేస్తాం. ఈ రెండు గుణాలు ఈ లోపలైన గుణాలకు సంబంధించిన పోరాటం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. సత్వగుణం అభివృద్ధి చేసుకుందాం అనుకోవడానికి అవి మన సహనంతో ఆ సత్వగుణాలను భగవంతు మరి ఈశ్వరుడు జానించి చేయవలసిన సర్వ శాస్త్రంగా చెప్పినప్పుడు ముఖ్యం భగవంతుడి పట్ల మనకి ఎంత ప్రేమ ఉందో, భగవంతుడి పట్ల ఎంత భక్తి ఉందో, అంతే ప్రేమతోటి అంతే భక్తితోటి సత్కర్మ చేయాలి. గొప్పల కోసం మనం సత్కర్మ చేయాలి. దాని వల్ల ఏంటంటే గొప్పల కోసం చేస్తే రజోగుణం పెరుగుతుంది. సత్కర్మ చేశాను గొప్పల కోసం కాకుండా ప్రేమగా ఇంకోటి మనం చెప్పండి. మీరు ఎవరు మాటలు మీరు చూస్తే షాడీలో చెప్పండి, ఇక్కడ మాట అక్కడ మాటలు. దానివల్ల ఏంటంటే ఈ షాడీలు చెప్పటం మీ లోపల అజ్ఞానం పెరుగు. అజ్ఞానం ఎప్పుడైతే పెరిగిపోతుందో దేహబుద్ధి పెరుగుతుంది. అది షాడీలు చెప్పనప్పుడు ఇంకా లోపల భక్తి ఎక్కడంతో అది మన చిన్న చిన్న విషయాలు మనం నేర్పోతాం. ఇంకా నిజంగా షాడీ ప్రవర్తన సరిగ్గా మన టైం మనం పాడు చేస్తే మన ప్రవర్తన సరిగ్గా ఉండాలి. ఎవరైనా ఇద్దరు మాట్లాడుకుంటే మనం వారు మాట్లాడే మధ్యలో మనం ఇది చిన్న చిన్న విషయాలే మనకు అర్థం కానప్పుడు ఈ దొంగలేని ఎవడ పోగొట్టుకుంటాడు. ఎందుకు చెప్పి శాంతి గురించి నాకు ప్రశాంతత వస్తుందని నాకు శాంతి ఎలాగో శాంతి ఎప్పుడు కలుగుతుంది మనోనాశనం అయినప్పుడు శాంతి. ఇప్పుడు రైతు యొక్క మన రాముడి మీద చెప్పి మందరం ఏం చేసింది కైకి మనస్సు అదే రాముడి స్థానంలో మనం ఉన్నాము నాకు వచ్చే మందరం ఇస్తుంది కైకి చెప్పుడు మాటలు చెప్పి అనుకుంటాను అనుకుంటాను. రాముడు అలా అనుకోలేదు భగవంతుడు నాకు వచ్చి సత్వం అంతా కూడా మందర కైకే కలిసి తెలగొట్టేశాడు. రాముడు అలా రాముడికి వికారం కలగదు ముఖం తేడా కనపడదు. అంటే మనకి ఆ జీవిత విధానం ఏం కలవాలి ముందు మనకి ఆ కోపం అనే జ్వరం ఉద్రేకం అనే జ్వరం అసూయ అనే జ్వరం జ్వరం తగ్గాలి. శరీరానికి వచ్చే జ్వరం జ్వరం తగ్గదు. శరీరానికి వచ్చే జ్వరం కంటే జీవుడికి వచ్చే జ్వరం ప్రమాదం. శరీరానికి శ్మశాన శరీరం చనిపోయే జ్వరం పోతుంది కానీ జీవుడికి వచ్చే జ్వరం భయము అసలు ఆ జీవుడికి వచ్చే జ్వరం ఆ జీవుడు కూడా జ్వరం అలా బ్రింగ్డౌన్ ఎవరి టెంపరేచర్ నీ శరీరానికి కొంచెం ముందు నీ మనసు నీ జీవుడిలో ఉన్న జ్వరం ఉంది దాన్ని డౌన్ చేయి ఆ జ్వరం తగ్గించు. ముందు నీ మనసులోని టెంపరేచర్ తగ్గించుకో. నీ మనసులో టెంపరేచర్ మాట మాటకి నీకు వికారం. నీ శరీరంలో జ్వరం వచ్చే వాడికి మాట జ్వరం వస్తే మనసు కొంత మంది ఒకలేకుండా మాట్లాడుకుంటారు అది మనసులో ఈ మనసులో నీ శరీరం వేడిగా ఉంది ఆ మనసు కూడా చాలా వేడిగా ఉంటుంది. ఇందుకు ఆ జ్వరం తగ్గదే మనం శరీరానికి వచ్చే జ్వరం మనసుకు జ్వరం ప్రమాదం. ఆ మనసు వేస్తాం ఆ మనసు ఉద్రేకి అంటే ఆ మనసులో జ్వరం తగ్గదని మనసుకోండి ఉద్రేకం మీకు తగ్గదు. మీకు నేను అశాంతి వచ్చుకోవడం మీకు అశాంతి కలిపి అంటే మీకు చాలా ఆ ఉన్నది ఏంటి ఆ చైతన్యం మీరు నేను సృష్టి వచ్చింది వాడు అనుభవించండి వరకు మీకు శాంతి ఉండండి. ఆ వస్తువు నువ్వు తెలుసుకునే వరకు జన్మ నివారణ గురించి నువ్వు బయటకు రాదు. ఉన్నది దాని యజమాని మన ప్రభువు ఆయన లేడు మనం ఉన్నారనుకుంటున్నాం. మీకు సహవాసమైన పనికి ఎవరికి భగవంతుడే లేడు మనం ఉన్నామనుకోవడం దురాచారం అసలు. మీరు సదాచారం ఉన్న వాళ్ళు మాత్రం చేయండి చేసుకుంటే అది ఏదో చెప్పలేదు. ఎన్ని యోగాలు చేసినా ఈ హృదయంలో మన కృష్ణుల మీద అవయమేకుండా భక్తుల నీ ఎన్ని అభ్యాసాలు చేసినా ఆయన పొంద వాడు ఎంత మంచిగా అనుభవించిన భగవంతుడి మీద ఇంత ధర్మము మొత్తము భగవంతుడి మీద నిలబడదు. భగవంతుడు లేకుండా ఈశ్వరుడు లేకుండా ధర్మం లేదు, ఈశ్వరుడు లేకుండా మోక్షం లేదు, ఈశ్వరుడు లేకుండా శాంతి లేదు. అంటే నీకు మనుషులు మంచిగా ఈశ్వరుడు అస్తి వాళ్ళతో రాసిన పనులు నడక సాగుతూ ఉంటారు. మీ సాగతితో శాంతి, మీ పర్వతమే శాంతి, మీ పేరే శాంతి, మీ హృదయంలో ఉన్నదే శాంతి, ఈశ్వరుడికి మరొక పేరే శాంతి, ఈశ్వరుడికి మరొక పేరే పొందటం, ఈశ్వరుడికి మరొక పేరే జ్ఞానం. ఈ లోపల లోపల నిజంగా శాంతి శాంతి కావాలి, శాంతి కోరుకుంటున్నావు. ఈ లోపల ఉన్నదే నీ స్వరూపం, నువ్వు అదే అయి ఉన్నావు అంటే నీకు తెలియకుండా నిన్ను నువ్వే కోరుకుంటావు అంటే నీకు తెలియకుండా నిన్ను నీవే కోరుకుంటుంటే మీరు పుస్తకాలు జ్ఞానం చేయడం వచ్చారు. ప్రయాణం చేయడం కొన్ని కోపం తగ్గుతుంది, ప్రయాణం చేయడం వల్ల మీరు చిరాకు తగ్గుతుంది. అంటే మీకు ఎప్పుడు మీకు జ్ఞానం ఎప్పుడు మీరు ప్రవేశిస్తారు, తల వస్తుంది, గాలి వస్తుంది, వేడి వస్తుంది, మంచి వస్తుంది, చెడు వస్తుంది, దేహ మంచి వస్తుంది, వస్తుంది. మిమ్మల్ని కొంతమంది స్తోత్రం చేసే వాళ్ళు ఉంటారు, మందేమో విమర్శించే వాళ్ళు ఉంటారు. దేహపడ్డాన్ని బట్టి ద్వంద్వాలను సహించి నువ్వు వికారం కలిగితే అప్పుడు ఈశ్వరుడు దయకి నవ్వుతావు. ఊరికే పై నుంచి కిందకి, కింద నుంచి పైకి పుస్తకాలు అయితే మధ్యన ద్వంద్వాల మధ్యన ప్రపంచంలో బయట ముగ్గురు అన్నారు. ఎవరింటికి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా, ఏ మంది చూడటానికి, ప్రవేశాల మధ్యన, ద్వంద్వాల మధ్యన, శీతోష్ణాల మధ్యన, కష్టకాల మధ్యన నువ్వు వికారంగా ఉంచుకోగలిగితే నీ హృదయంలో ఉన్న ఈశ్వరుడు బయట అదే అంటే నీ గౌరవాల మధ్య ద్వంద్వాల మధ్య ద్వంద్వ కూడా నువ్వు నిదానంగా ఉండగలిగితే అప్పుడు ఈశ్వరుడు దయకి నువ్వు సాక్షులు అవుతావు. మంది ఎటువంటి భక్తులు ఉన్నారంటే పూర్వం ఒకటి ఉండేవారు, అతను సైనికులతో సుభాష్ చంద్రబోస్ ఉన్నాడు. సుభాష్ చంద్రబోస్ చాలా భక్తుడు, కానీ పై ఎవరికి తెలియని చూడక తన భక్తుడికి. గాంధీ గారి భక్తుడు, గాంధీ గారి భక్తుడు అని అందరికి తెలిసి సుభాష్ చంద్రబోస్ చాలా భక్తుడు, కానీ పైకి ఎన్నడూ తెలుసు, ఎప్పుడు అది మెడలో తులసి దండం. ఆ తులసి దండం అన్నట్టు కూడా పైకి ఎవరికి తెలియని చూడదు, కొంతమంది అంచి పైకి తెలియని ఎవరు. అలాగే ఒక సైన్యాధిపతి ఉండేవాడు మన దేశంలో, అతను యుద్ధానికి వెళ్ళేటప్పుడు అతను ఎప్పుడు కృష్ణ స్మరణ చేసుకుంటాడు, భగవంతుని స్మరించుకునేవాడు. కానీ యుద్ధం వస్తే ఎంతకాలం ఉంటుందో తెలియదు, 3 నెలలు ఉండొచ్చు, 6 నెలలు ఉండొచ్చు. మనం వెళ్ళిపోయిన తర్వాత చనిపోవచ్చు, బతుకుని ఇంటికి రావచ్చు. యుద్ధంలో ఏం చెప్పరు, ఎంత వీరుడైనా సరే చచ్చిపోతే చనిపోతాడు, వీరత్వం ఉండొచ్చు. వీరుడైనంత మాత్రం చూసుకోవాలి, ధనం ఉన్నా గర్వం రాకుండా చూసుకోవాలి, పాండిత్యం గర్వం రాకుండా చూసుకోవాలి, తీర్పును గర్వం రాకుండా చూసుకోవాలి. ఒకసారి కృష్ణార్జును మాట్లాడుకుంటున్నారు, నేను అర్జునుడికి నేను గొప్ప వీరుని అనే భావన లోపల, నేను గొప్ప వీరుని అనే తలంపండి లోపల ఉంది, పైకి అంత కనిపించకపోవచ్చు. ఆ లోపల ఉన్నది తనసేపు కనిపించకపోవచ్చు. కానీ కృష్ణుడు అర్జునులలో కూడా అంతర్యంగా ఉన్నాడు, కృష్ణగా చైతన్యంగా ఉన్నాడు. వాడి కళ్ళు అక్కడ ముందుగలమనే అర్జునుడు మన కళ్ళు ముందొస్తుంది, కానీ అర్జునుడు ఆత్మది ఆత్మగా ఉన్న కృష్ణ పరమాత్మ కళ్ళు ఎలా ముందుగలడు. వాళ్ళిద్దరు రామాయణ మాటలు చెప్పుకుంటున్నారు. ఒకసారి కృష్ణుడు ఒక నది దగ్గర కూర్చుని రామాయణ మాటలు చెప్పుకుంటున్నాడు, అంటే కృష్ణార్జును కంటే ముందు జరిగింది రామాయణం. రామాయణ మాటలు చెప్పుకుంటుంటే అర్జునుడు ఏమన్నాడంటే, కృష్ణ కృష్ణ, పూర్వం రాముడు వారధి కట్టినప్పుడు బాణాలతో కట్టేయచ్చును కదా, ఇది బాణాలు విడిచిపెట్టిన గొప్ప వీరుడు, బాణాలతో కట్టేయచ్చును కదా, ఇది వారధి. రాళ్ళు రప్పలతో కట్టారని రామాయణంలో ఉండదు, రాళ్ళు రప్పలతో కట్టడం ఎందుకు, బాణాలతో కట్టేయచ్చును కదా. పూర్వం మరి రాళ్ళతో కట్టారని రామాయణంలో రాసి ఉండాలి, ఏదో కొంచెం ఎవరితో, కృష్ణుడితో. అంటే కృష్ణుడు అన్నాడు, అప్పుడు ఒక జాతి ఉండేది, కోతులు అనే జాతి ఉండేది, వానర సైన్యం. వాళ్ళకి బహుశా బాణాలతో కట్టిన వంతిన ఆడదు, అంటే రాళ్లతో కట్టేశారు, రాళ్ళే మోసేశారు, రాళ్ళు ఆ కోతులే రాళ్ళు మోసేసి ఆ రాళ్ళని నడిచి వెళ్ళిపోయినాయి. వాళ్ళు రాళ్లతోటే కట్టారు, అక్కడి నుంచి రామేశ్వరం నుంచి లంక వరకు కట్టే వారం మీద కోతులు అందరూ వెళ్ళారు. వామడి సైని రాముడి సైని రాముడికి వాళ్ళు యుద్ధంలో సహాయం చేశారు. ఇదే ఆ నాటికారంలో వాళ్ళు బాణాలతో పడితే ఎవరిదని వాళ్ళకి అనిపించింది, ఆ నాటికారం అనిపించింది, ఎలాగే వచ్చారు, ఎందుకు బాణాలతో ఇస్తుంది. కోతుడు చాలా బలిష్ఠుడు, కృష్ణుడు చాలా బలిష్ఠుడే, ఎంత బలిష్ఠుడైనా కట్టేస్తే ఎదుగుతుంది బలమైన మనుషులు అర్థం. అంటే అది తెలియకుండా నేను గొప్ప వీరుని అనే భావన రాప, బాణాలు వేసిన గొప్ప వీరుని అనే భావన తెలియకుండా ఆ దోషం ఆయనలోంచి పోగొట్టు, ఆ దోషం ఆయనలోంచి పోగొట్టాలి. ఇంటి నీ శరీరం మరణించే లోకం పోరాటం రాలేదు, అర్జున ఆ కోతులు ఏమి లేదు. ఇప్పుడు తెలియదు ఆ వనర అది ఆ సైన్యం అంటే ఆ కోతులు ఏం లేదు మొసలు, అది బతికేనాడు రాముడు నీ చిరంజీవిగా ఉంటాయని ఆశ్రయించాడు, బాగా మొసలాడు అయిపోయాడు. కానీ రాముడు వాళ్ళని అనుగ్రహించాడు, నీ చిరంజీవి నీకు చాలా, నువ్వు ఎవరు ప్రార్థిస్తుంటే వాళ్ళకి నీ కోరిక నెరవేరుస్తావు. నువ్వు నా హృదయానికి కదా నీ చిరంజీవి అనుగ్రహిస్తే మొసలు మొసలి కోతి ఎక్కడపోతే ఉంది, రాముడు కోతి లేరు, ఇంకా నిధులు ఎక్కడపోతే ఉన్నాడు, వాడు బతుకున్నాడు, వాడిని పిలుస్తాను నేను, నువ్వు బాణాలతో పట్టు, నీ బాణాలతో ఈ నదికి సంగతం చెప్పి మనం నది పట్టు ఆడుకుంటున్నాం, నీ బలి పట్టే నది ఆ ముసలవాడు ఉన్నాడు, బాగా ముసలవాడు అయిపోయి ఉన్నాడు, వాడికి చిరంజీవి వాడు. అంటే నీ బాణాలు ముసలిపోతుంది, వాసుదేవస్వామి గారు కృష్ణుడు పిలిచాడు, అర్జును లేనప్పుడు వంచిన కట్టాడు. మరి నువ్వు మీ కాలంలో మీరు రాళ్ళు రప్పలతో వంచిన కట్టి మీరు కట్టామంటున్నాడు, బలంగా ఉంటుంది అని అర్జును చెప్పినాడు. అస్త్ర విద్య బాగా తెలిసిన వాడు, పూర్వం కంటే కొన్ని టెక్నాలజీ కూడా అభివృద్ధి అయింది, విద్యలు బాగా తెలిసినవాడు అని ముసలిపోతుంది రమ్మన్నాడు.
ముసలపూడి ఎన్ని చెప్తారు. ఆ ముసలపూడి ఆంజనేయ స్వామి సంగతి అర్జునుడికి, వాడు ముసలవాళ్ళు అంటే గుంటికి పడిపోయింది లాగా అలా కనిపిస్తున్నాడు అర్జునుడికి. కృష్ణుడి దగ్గరికి వచ్చి కృష్ణుడు ఆ కోతులు అన్నాడు, కోతులు ఇదేమో బాణాలతో ఆయుధం, బాణాలతో ఏమో నిర్మించాడు, బ్రిడ్జి నిర్మించాడు, మూడోసారి అట్నుంచి ఒకసారి ఉండొచ్చే అగ్నించు అగ్నించి ఒకసారి ఉండొచ్చేస్తే అప్పుడు అర్జునుడి మాట, అర్జునుడు చెప్పిన మాట కరెక్ట్ అవుతుంది, అప్పుడు బాణాలతో కట్టవలసిందని చెప్పాడు. అని మొసలు కోసం ఒకసారి ఇటు నుంచి అటు అట్నుంచి ఉండొచ్చేయన్నాడు. ఎవరైనా ప్రశ్న ఈ మొసల కోసం ఏం చేస్తుంది అడిగితే ఒక అడుగు వేసినట్టు దాన్ని దేని మీదండి బాణాలతో కట్టిన వంచిన మీద మొత్తం వంచి అంత పోయింది. అప్పుడు కృష్ణుడు అన్నాడు ఎవడనుకుంటున్నాడు అందులో ఏమైంది నీ బాణాలు పరిచయం చేస్తే ఆ ముసల పోతే ఎవడనుకుంటున్నాడు దాన్ని పరిచయం చేస్తే అప్పుడు అర్జునుడు అతను ఔన్నత్యం గుర్తించి ఎవడ ఔన్నత్యం ఆ ముసల పోతే ఔన్నత్యం గుర్తించి అప్పుడు ఏమన్నాడంటే రాబోయే భారత యుద్ధం నా జెండా మీద ఉండు, నువ్వు నా జెండా మీద ఉండి నేను శత్రు సంహారం చేసినప్పుడు నువ్వు నాకు సహకరిస్తే తొందరగా జనాన కట్టిద్దు అంచేతే భారత యుద్ధంలో అర్జునుడు రథం మీద ఉన్న జెండా మీద ఉంటాడు అర్జునుడు రెక్క ఈ ముసలకోటి ఎవడనుకుంటున్నావు అంటే ఇక్కడ కృష్ణుడు చేసినటువంటి ఆ రాజు నుంచి కృష్ణుడు చేసినటువంటి అద్భుతమైన ప్రతిభ చూడండి. కృష్ణుడి ప్రతిభ ఒకటి ఇక్కడ అర్జునుడు గర్వబంధమైంది, రెండు యుద్ధంలో అర్జునుడికి సహాయంగా ఇక్కడ ఆంజనేయ స్వామిని నిలబెట్టినట్టు అంటే ఒక ఒక ఇన్సిడెంట్ వల్ల రెండు పనులు అయినాయి. వీడికి గర్వబంధం అయింది, మళ్ళీ గర్వబంధం ఏ అర్జునుడికి అయితుందో అర్జునుడికి యుద్ధంలో సహాయం చేసేలాగా మళ్ళీ ఆంజనేయ స్వామిని ప్రమాణించాడు. వాడి దేవుడు ఇప్పుడు ఇంటికి ఇంటికి వచ్చినప్పుడు ఆంజనేయ స్వామి మనకు ఎందుకు గుర్తుకొచ్చాడంటే ఇతను ఆ సైనికుడు ఉండేవాడు మన భారతదేశం నుంచి పురాణ నేను చెప్పేది పురాణ కాదు కాదు అతను ఎక్కువ కృష్ణ 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 నారాయణ యాదవ యాదవ కృష్ణ కృష్ణ అది ఎక్కువ స్మరించుకుంటాడు. కానీ ఒకసారి యుద్ధం వచ్చింది, యుద్ధానికి పంచారు, ఇతను యుద్ధం కేటాయించారు, ఇతను యుద్ధం కూడా వెళ్ళాలి. అప్పుడు కృష్ణుడి చూడ ఒక మాట చెప్పి కృష్ణ ముందు ఖాళీగా ఉన్నప్పుడు విశ్రాంతిగా ఉన్న సైనికి కాఫీ తాగి సైనికి అన్నం తిని ఏసీ గదిలో కూర్చుని సైని ప్రయాణ కింద కూర్చున్నప్పుడు యుద్ధాలు లేనప్పుడు పెద్ద పని లేనప్పుడు కృష్ణ అని అనుకుంటున్నాను. కానీ యుద్ధానికి వెళుతున్నాను, యుద్ధం చేసేటప్పుడు మటుకు నిన్ను స్మరించుకునే శక్తి నాకు లేదు. ఒక నేను నిన్ను మర్చిపోతాను తప్పదు, ఒకేసారి రెండు పనులు నేను చేయలేను. యుద్ధం చేస్తూ నిన్ను స్మరించుకునే శక్తి ఉన్నవాళ్ళు ఉండొచ్చు, అటువంటి గొప్ప భక్తులు ఉండొచ్చు. కానీ నేను యుద్ధంలోకి వెళ్ళి ఓడిపోవచ్చు, నేను బతుకుండొచ్చు, చనిపోవచ్చు, నాకు నెగ్గినా ఏం అక్కర్లేదు, ఓడిపోయినా ఏం అక్కర్లేదు, చనిపోయినా ఏం అక్కర్లేదు. అది యుద్ధంలో నెగ్గి బయటకు వచ్చినా నాకేం అక్కర్లేదు. నేను ఉంటే కోరిక లేదు, నేను ఆ యుద్ధం చేసేటప్పుడు నేను పూర్తిగా మర్చినా నువ్వు మటుకు నన్ను మర్చిపో. వాడు నన్ను మర్చిపోయాడు, నేను మటుకు వాడిని ఎందుకు గుర్తుపెట్టుకోవాలనే తేడా లేకుండా యుద్ధం చేయడం వల్ల నేను మర్చిపోను. కానీ అప్పుడు మటుకు నేను నిన్ను కోరేది ఏంటంటే నాకు జయించాలని ప్రాణాన్ని నిలబెట్టమని కోరిక. నేను నిన్ను మర్చిపోయినప్పుడు నువ్వు నన్ను మర్చిపోకు, అది భక్తుడు. నా ప్రాణాన్ని కాపాడమని నేను చెప్పటం లేదు, ప్రాణం ఉండొచ్చు పోవచ్చు, కానీ అది కాదు నిన్ను కోరేది. నేను నిన్ను మరిగిపోయిన టైంలో కూడా నేను మరిగిపోయిన కాలంలో కూడా నువ్వు నన్ను మరి ఒక్క వరమే నాకు ఇది, అది నిన్ను అదే ప్రార్థన. హాట్లైన్ ఉంటుంది, హాట్లైన్ ఫోన్లో మాట్లాడు, హాట్లైన్ డైరెక్ట్ గా మాట్లాడు. అమెరికా ప్రెసిడెంట్ మన ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుతున్నాడు అనుకోండి, ఇది ఫోన్ వచ్చేటప్పటికి మాట్లాడదు. అలా కొంతమంది భక్తులు భగవంతుడితో హాట్లైన్ వాళ్ళు చెప్పుకునే కష్టకాలు కొంతమంది మనుషులకు చెప్పుకోరు, భగవంతుడితో చెప్పుకుంటారు. అంటే కొంతమంది భక్తులు ఏమంటారంటే భగవంతులతో మన కష్టోకాలు చెప్పుకోవడం అంటే భగవంతులతో నీకు ఏదైనా కష్టోకాలు వచ్చినప్పుడు, నీకేదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు, నీకేదైనా టెన్షన్స్ వచ్చినప్పుడు, నువ్వు ఏదైనా బాధపడుతున్నప్పుడు, లేకపోతే ఇతరుల చేత నువ్వు పీడించబడుతున్నప్పుడు భగవంతుడితో చెప్పుకొని హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు, ఆయనతో చెప్పుకో. ఆయనతో చెప్పుకుంటే రెండు వారాలు నీకు ఆయన కరుణ కలుగుతుంది, ఆయన దయ కలుగుతుంది. తరువాత నీకు మానసిక అనారోగ్యంలోంచి శారీరక అనారోగ్యంలోంచి బయటకు వచ్చేస్తావు, ఇంకా టెన్షన్స్ ఉండదు. మళ్ళీ నీ కష్టకాలు భగవంతుడితో చెప్పుకోవటం వల్ల నీకు మానసిక అనారోగ్యం ఉండదు, మానసిక రుగ్మత ఉండదు, మానసిక రుగ్మతలోంచి విడుదల పొందుతావు. అంటే నీ కష్టకాలంటే నీ అంతర్యామగా ఉన్నటువంటి హృదయేశ్వరుడు అనేటువంటి గుహ నీ గుహ హృదయ గుహలో ఉన్నటువంటి గుహేశ్వరుడితో నీ కష్టకాలంలో నిదానంగా ఆయన మధ్యవర్తులతో సంబంధం లేకుండా ఆయనతో చెప్పుకోవటం వల్ల నువ్వు రాధ దేశ ఏ కారణం వల్ల నీకు రక్తపోట వస్తుందో నీ అంతర్యామగా వాడితో చెప్పుకోని కష్టకాలు వాటి వాడిని ప్రార్థించి నీ పిశాచాలను ప్రార్థించే వాళ్ళు ఈశ్వరుని ప్రార్థించి నీ లోపల అంతర్యామగా ఉన్నాడు. నీకెవరైనా అపకారం చేసినా నువ్వేం రియాక్ట్ అవ్వకూడదు, ఆ రియాక్ట్ అవ్వకుండా ఉంటే లోపల ఉంటుంది డివైన్ ఇంటర్ఫీరెన్స్. సుఖం ఎక్కడ ఉంది, శాంతి ఎక్కడ, ఆ భగవంతుని దగ్గర తప్పించి బాహ్య కారణాల వల్ల నువ్వు సంతోషం పొందుతున్నా లేకపోతే సుఖం పొందుతున్నా భవిష్యత్తు ఇదంతా నీకు దుఃఖం కింద మారిపోతుంది, అశాంతి కింద మారిపోతుంది. ఆ సైనికుడు ఏమన్నాడు, నేను నిన్ను మర్చిపోతాను యుద్ధం చేసేటప్పుడు, కానీ నువ్వు మటుకు నన్ను భక్తుడు లక్ష్యం, నా శరీరంలో ప్రాణం ఉందా లేదన్నది ముఖ్యం కాదు, యుద్ధం నన్ను రక్షించమని కూడా నేను అడగటం లేదు. నా దేహ ప్రార్థాన్ని బట్టి ఏదో అవుతుంది అవును, కానీ నీ స్మరణలో నీ హృదయంలో చోటికి నాకు
నువ్వు నన్ను మర్చిపోకు, నేను నేను స్మరించకపోయాను, నన్ను స్మరించడం మటుకు ఉడిపించారు.
మీరాబాయికి కృష్ణుడు అంటే చాలా, చిన్నప్పటి నుంచి కృష్ణుడే నా భర్త అనుకున్నది. ఆ మీరాబాయికి 7వ సంవత్సరంలో 6వ సంవత్సరంలో పెళ్లి అయింది.
పెళ్ళైనప్పుడు వాళ్ళ అమ్మగారు సవారీలో బట్టలు బండారాలు అన్ని పెట్టినప్పుడు కూడా ఆవిడ పూజించే కృష్ణుడి విగ్రహాన్ని మర్చిపోయింది. తల్లి మర్చిపోయింది, మీరాబాయి మర్చిపోయింది. బట్టలు పెట్టారు, బంగారాలు పెట్టారు, అన్నీ పెట్టారు సవారీలో కూర్చొని. అప్పుడు అంటే మీరాబాయి, ఐ వాంట్ నైదర్ ఆర్ నా శరీరం నిండా వస్తువులు పెట్టావు, బట్టలు పెట్టావు, ఇక్కడ పైగా బట్ట సవారీలో కూడా బట్టలు పెట్టావు. నేను రోజు పూజించుకునే కృష్ణుడు, నేను అర్చన చేసుకునే కృష్ణుడు
భర్త నా ప్రభు, నా భర్త నా ప్రభు, నా ప్రభు నా యజమాని.
ఇక కృష్ణుడి విగ్రహం సవారులో పెట్టమంటే, ఈ సవారులో పెట్టమంటే నా యజమాని ఆయనే కదా, ఈ బట్టలు పెడతాను బంగారం.
ఐ వాంట నైదర్ ఆర్నం మెన్షన్ మాటర్ గర్రం మెన్షే వాంటం మరి లాడ్.
నువ్వు కృష్ణుడే అన్నాడు చూసినా, కృష్ణుడే నా భర్త, నువ్వు కృష్ణుడే నువ్వు నా భర్త, నువ్వు కృష్ణుడే నా భర్త. మరి ఎవరిని ప్రేమించవా, కృష్ణుని తప్పించినవు అంటుంది తల్లి. నువ్వు కృష్ణుని తప్పించి ఎవరిని ప్రేమించవా,
గల కృష్ణుని తప్పించి ఎవరినైనా ప్రేమించవలసిన టైం వస్తేనా శరీరంలో ప్రాణం ఉండదు. ఎంచేపు కృష్ణ కృష్ణ అంటున్నావు, కృష్ణుని తప్పించి నీ మనస్సు ఎవరికి ఇవ్వవా, కృష్ణుని తప్పించి నువ్వు ఎవరిని ప్రేమించవా అని తల్లి అడుగుతుంది మీరాబాయిని. అంటే ఇప్పుడు కూతురు అంటుంది, కృష్ణుని తప్పించి ఇంకొకరు ఎవరినైనా ప్రేమించే సందర్భం కనుక వస్తే నా శరీరంలో మటుకు ఇంకా ప్రాణము నిలబడదు, ప్రాణభవం ఉండదు. అందరూ శరీరాలు చచ్చిపోయాక ఆ జీవుడు ఏదో వైకుంఠానికి వెళ్ళాడు, మోక్షానికి వెళ్ళాడు అని చెప్పుకుంటారు. కానీ ద్వారకలో కృష్ణుడు శరీరంతో సహా మీరాబాయిని తనలో ఐక్యం చేసుకున్నాడు. మీరాబాయి శరీరం సేవ ఉండలేదు, శరీరంతో సహా నేను తనలో ఐక్యం చేసుకున్నాడు. బృందావనం అయినప్పుడు, మీరాబాయి బృందావనం అయినప్పుడు ఒక సాధువు గారు చెప్తారు, మీరాబాయి వచ్చింది మన చూడటానికి లోపలికి వస్తానంటే స్త్రీలను లోపలికి రానివ్వం, మేము స్త్రీలను చూడము, మేము పురుషులు స్త్రీలను చూడము అంటారు ఆ సాధువు గారు. అప్పుడు మీరాబాయి చెబుతుంది, పురుషుడు ఒక్కడే, పురుషుడు ఒకవే విన్నాను, వాడే కృష్ణుడు. నీ ఆశ్రమంలో ఉన్న పురుషుడు ఎవడో నాకు తెలియటం లేదు, ఈ పురుషుడు ఏమో ఉన్నాడని, ఇద్దరు పురుషుడు ఉన్నారు నాకు తెలియదే అంటుంది మీరాబాయి. ఉన్నది పురుషుడు ఒక్కడే, ఉన్నది చైతన్యం ఒకటే, ఉన్నది బ్రహ్మం ఒకటే, నారాయణుడు ఒక్కడే. వీడు ఎవడో, నీ స్వాములు వారు ఎవరు, నేనున్నాను నేనున్నాను అని చెప్తున్నాడు. ఇద్దరు ఉన్నారు, ఇద్దరు ఉన్నారని, పురుషుడు ఇద్దరు ఉన్నారని ఎక్కడ వినలేదు, వీడెక్కడి నుంచి వచ్చాడని అడిగింది మీరాబాయి. అందరూ చెప్పిరమ్మంటాను లోపల, నీ స్వాములు వారికి దేహము నేననే భావన పోలేదు. స్త్రీ పురుషుడు కూడా ఆ దేహంలో స్త్రీ కూడా జీవుడే, పురుషుడు కూడా జీవుడే. ఆ ప్రారంధాన్ని బట్టి కొంతమందికి స్త్రీ శరీరం వస్తుంది, కొంతమందికి పురుష శరీరం వస్తుంది. దేహం యొక్క ప్రారంధాన్ని బట్టి, ఆ పూర్వ కర్మను బట్టి, పూర్వ కర్మానుభవం కోసం కొంతమందికి స్త్రీ శరీరం వస్తుంది, పురుష శరీరం వస్తుంది. ఇవన్నీ కలిపితవరే ఈ జీవ లక్షణాలు, స్త్రీ పురుష శరీరాలు అన్ని కలిపితాలే. ఉన్నది చైతన్యం ఒకటే, నారాయణుడు ఒక్కడే అని నేను విన్నాను. వీడెవడవయ్యా, మీ ఇంట్లో ఉన్న మీ ఆశ్రమంలో ఉన్న పురుషుడెవడు? దేహము నేననే భావనే పోలేదు వాడికి, వాడు జీవుడే, వీడు పురుషుడా, వీడు స్వాములు వారా అంటున్నాడు మీరాబాయ్. అంటే ఒకటికి వెళ్ళింది, ఇంకా స్త్రీ పురుష భేదాన్ని ఓవర్కమ్ చేయలేదు నీ స్వాములు వారు, నేను పురుషుడు అంటాడంటే స్త్రీ పురుష భావన ఓవర్కమ్ చేశాక వాడు పురుషుడు. ద్వైతం, ఆ ద్వైతంలో ఉన్నాడు నీ స్వాములు వారు. ద్వైత బుద్ధి నశించాక పురుషుడు అవుతాడు వాడు. ఉన్నత పురుషుడే పరమాత్మ కృష్ణుడని విన్నాను, యూనిట్ బృందావనంలో ఎక్కడో పురుషుడు ఉన్నాడని నాకు తెలియదు అంటే మీరా. గాంధీ గారికి మీరా భజన అంటే బాగా ఇష్టం. అద్వైత అనుభవం పొందండి, అద్వైత సుఖం అనిపించింది. మీరా అద్వైత అనుభవం పొందండి, అద్వైత సుఖం అనిపించింది, అద్వైత పరాకాష్ఠకి చేరుకుంది. ఉన్న వస్తువు ఒకటే, ఒక్కటంటే ఒక్కటే, అది అనుభవానికి విజ్ఞప్తి చేసుకుంది, అది మేర. నాకు శాంతి ఎలా కలుగుతుందని ప్రశ్న, ప్రశాంతి ఎలా కలుగుతున్నాయి ప్రశ్న. భగవాన్ ఏమంటున్నారంటే, ఉన్నదే శాంతి, ఉన్నదే సుఖం, ఉన్నదే ఆనందం. దాన్ని నీ లోపల ఉన్నదే శాంతి, ఉన్నదే సుఖం, ఉన్నదే ఆనందం. ఆనందం, నువ్వు ఆనందంలో ఉన్నప్పటికీ ఆనందంలో లేననే భావన తీసుకొచ్చేది నీ మనస్సు. అంటే నువ్వు మనస్సు చుట్టూ తిరుగుతున్నావు, నీ అహంకారం చుట్టూ తిరుగుతున్నావు, అందులో నీకు బయట పడలేకపోతున్నావు. అంచేది నీకు శాంతి దొరకదు. ఇటు నుంచి అటెళ్ళినా, అటు నుంచి ఇటు వచ్చినా నీ అహంకారాన్ని ఇదిపెట్టడం లేదు, దాని చుట్టూ తిరుగుతున్నావు. అహంకారం యొక్క వలంలోంచి, ఆ చక్రంలోంచి నువ్వు బయటికి రాలేకపోతున్నావు. దేహాభిమానంలోంచి, దేహ బుద్ధిలోంచి బయటికి రాలేకపోతున్నావు. నీకు దేహబుద్ధి నశించకుండా, శవబుద్ధి నశించకుండా, శివబుద్ధి కలగదు నీకు, ఆత్మబుద్ధి కలగదు, చైతన్య బుద్ధి కలగదు. ఇప్పుడు నీకు వచ్చింది నేను, నిజమైన నేనికి తలంపులు లేవు. ఇప్పుడు వచ్చింది నువ్వు నేను అంటున్నావు. ఈ నేను అనేది ఒక తలంపు, నిజమైన నేనికి తలంపులేమి లేవు. గాఢ నిద్రలో నీకు తలంపులేమి లేవు, అక్కడ నిజమైన నేనుంది, అక్కడ సుఖంగా ఉన్నావు, శాంతిగా ఉన్నావు. కానీ ఇప్పుడు ఏదైనా చెబుతున్నా, తలంపుల యొక్క సమూహం, ఆలోచన యొక్క సమూహం, సంకల్పాల యొక్క సమూహం, దేహగతమైన నేను, మనోగతమైన నేను, దేహం చనిపోయినప్పుడు కూడా ఏడ్చేది ఇదే, ఏది దేహగతమైన నేనే. ఆ తలంపుల యొక్క సమూహం అది, ఆలోచన యొక్క సమూహం, సంకల్ప వికల్ప యొక్క సమూహం, అది తలంపుల యొక్క సమూహం, అది కూడా తలంపే.
అదే తొలి తలంపు, ప్రథమ తలంపు, ప్రధాన తలంపు, మొదటి తలంపు. ఆ తలంపే దేహము, దేహంతో సాలాక్ష్యం పొందుతుంది. ఆ తలంపు ఏ తలంపు అయితే దేహంతో సాలాక్ష్యం పొందుతాడో ఆ తలంపునే మొదటి తలంపు అంటాం, దాన్ని మూల తలంపు అంటాం, దాన్ని అహంభావన అంటాం, దాన్ని అహంభావన అంటాం. అది కృష్ణుడు చెప్తాడు రెండు అధ్యాయంలో, రెండు కారాలలోంచి నీ విడుదల పొందాలి. నీకు ఆత్మజ్ఞానం కావాలంటే, ఆత్మానుభవం కావాలంటే, ఆత్మశాంతి కావాలంటే, వీడు నాకు ప్రశాంతి కావాలంటున్నాడు కదా భక్తుడు, నీకు ప్రశాంతి కావాలంటే శాంతి సముద్రంలో, జ్ఞాన సముద్రంలో ఊగిసి రాడాలంటే రెండు కారాలలోంచి బయటికి రావాలి. ఒకటి అహంకారం, రెండు మమకారం. ఒకటి అహంకారం, రెండు మమకారం. ఈ రెండు కారాలలోంచి నీ విడుదల పొందితేనే ఆ ప్రశాంతికి నువ్వు వారసుడు అవుతావు. అయితే నువ్వు అన్ని చూస్తున్నావు, నీ మనసులో ఏముందో నీకు తెలియట్లేదు. అందరి మనసులను చూస్తున్నావు, నీ మనసులో ఏముందో నీకు తెలియట్లేదు. మనసును టిఫిన్ మార్గమే కృతే నైవం మానసం మార్గ ఆద్యవ. మనస్సు అంటూ ఏమి లేదు. మనస్సును విశ్లేషణ చేస్తే అదే మనస్సు అంటూ ఏమి లేదని నీకు తెలుస్తుంది. మనసులోని ఇష్టాలు అయిష్టాలు తీసేది మీరు, అసలు మనస్సు అంటూ లేదు. రాగద్వేషాలే మనస్సు, ఇష్టాలను అయిష్టాలను తీసేది అసలు మనస్సు అంటూ ఏమి లేదు. గడ్డితాళ్ళు ఉన్న గడ్డి పొరకలన్నీ తీసేది ఇంకా గడ్డితాళ్ళు లేదు. మనసులో ఉన్న తలంపులని తీసేది ఇంకా మనస్సు అంటే ఏం లేదు. ఈ మనస్సు ఎవరు? నేను అంటున్నాను. ఈ నేను ఆ లోపల ఇంటికి వచ్చింది, ఎలా వచ్చింది? ఆ నేను గురించి విచారణ చేసేది లేదని సంగతి నీకు తెలుస్తుంది. ఆ మనస్సే నీకు నేనుగా వ్యక్తమవుతుంది. నీ లోపల ఉన్న మనస్సే నీకు నేనుగా వ్యక్తమవుతుంది. ఈ మనస్సు వేరు, ఈ నేను వేరు, మనస్సు వేరు కాదు. నీకు దేహం, మనస్సు నీకు నేనుగా వ్యక్తమవుతుంది. అప్పుడు ఈ దేహము నాదని నువ్వు అంటున్నావు. మనస్సు నీకు నేనుగా వ్యక్తమైన తర్వాత ఈ దేహము నాదని నువ్వు అంటున్నావు. ఈ దేహము నేను అంటున్నావు. లోపల మనస్సే నీకు నేనుగా వ్యక్తమవుతుంది. ఆ నేను విచారణ చెయ్యి. నువ్వు నేను ఎవరు? నాకు ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు వచ్చింది? దాని విచారణ చెయ్యి. ఆ నేననే తలంపు ఎక్కడి నుంచి వచ్చిందంటే, నేననేది కూడా అది నిజం కాదు. అది ఒక తలంపే, అది మూల తలంపు. ఆ మూల తలంపు ఎక్కడి నుంచి వచ్చిందంటే, చైతన్యంలోంచి, భగవంతుల్లోంచి, బ్రహ్మములోంచి వచ్చి, ప్రభువులోంచి వచ్చింది. అంటే దాని మూలంలోకి వెళ్ళిపో. నీవు వచ్చిన దాన్ని వెళ్ళిపోతే మీరందరూ మీ ఇంటికి మీరు ఎలా వెళ్ళిపోతారు? ఆ మూల తలంపు భగవంతుల్లోంచి వచ్చింది కాబట్టి ఆ మూల తలంపు మూలంలోకి వెళ్ళిపోతే భగవంతుల్లో ఆశ్చర్యం అవుతాం. అప్పుడు ఆనందమే ఆనందము, శాంతి శాంతి, జ్ఞానమే జ్ఞానము, సుఖమే సుఖము. ఎటు చూసిన సుఖమే, ఎటు చూసిన ఆనందమే, ఎటు చూసిన శాంతి. అప్పుడు నీకు దేహం ఉన్నా పోతే, దేహం లేకపోయినా పోతే, శరీరం ఉండటానికి లేకపోవటానికి నీకు భేదం ఇప్పుడు అసలు లోకమే ఉండదు. నీకు అంతలో నువ్వే ఉన్నామన్న సంగతి నీకు తెలుస్తుంది. నీకు రాకపోకలు లేవు, నీకు జన మరణాలతో సంబంధం లేదు. అంటే నీ ఇంటి కాడ రకరకాల, నీ ఇంటి దగ్గర కూడా 10 మంది మనుషులు ఉంటే 10 మంది 10 రకాలుగా ఉంటారు. ఆ 10 రకాల మధ్యన నువ్వు బతుకుతూ నీ శాంతిని పోగొట్టుకోకుండా, ఈశ్వరుడి మీద విశ్వాసం పోగొట్టుకోకుండా బతకటం నేర్చుకో. ఆ నేర్చుకోవడానికి ట్రైనింగ్ అవ్వటానికి నువ్వు ఈ లోకంలోకి వచ్చావు. ఈశ్వరుని స్మరించుకో, ఈశ్వరుని ధ్యానించుకో, సమాజం యొక్క క్షేమం కోరుకో, ఎవరికి అపకారం తలపెట్టకు. ఇవన్నీ నువ్వు బాగుపడే లక్షణాలు. అంటే నువ్వు అందరినీ వారెటువంటి వారు, వీరెటువంటి వారు నువ్వు పరిశోధన చేస్తున్నావు. నీ మనసు ఎటువంటి నువ్వు పరిశోధన ఇంటికి చేసుకోకు. ఇంటికి చేయటం లేదు. ఇక్కడ భగవాన్ అడుగుతున్నారు, వారెటువంటి వారు, వీరెటువంటి వారిని అడిగే బదులు నీ మనస్సు ఎటువంటి నువ్వు పరిశీలన చేసుకో. నువ్వు పరిశోధన చేసుకో, నన్ను పరీక్ష చేసుకో, నీ మనస్సు నువ్వు బోనెక్కించుకో. నీ మనం ఎదట వాళ్ళని బోనెక్కించే బదులు నీ మనస్సుని బోన్లో పెట్టుకోను. ఎదట వాళ్ళ గురించి విచారణ చేసే బదులు నీ మనస్సుని విచారణ చేసుకో. ఎవరి వాళ్ళ బుద్ధిలో ఏముందని తెలుసుకునే బదులు నీ బుద్ధిలో ఏముందో తెలుసుకున్న దోషాల్లోంచి బయటికి రా. కాలాన్ని వేస్ట్ చేయి, కాలాన్ని పాడు చేసుకో. కాలాన్ని పాడు చేసుకుంటే చావు తొందరలో. నీ చావు వచ్చిన తర్వాత నీకు అప్పుడు ఇంకా అవకాశం లేదు. కాలాన్ని పాడు చేయొద్దు, కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి, కానీ దుర్వినియోగం చేసుకోవద్దు. భగవంతుడు చెప్తున్నాడు నేను కాలరూపంలో ఉన్నానని. మనస్సును విచారణ చేస్తే, మనస్సును బోనెక్కిస్తే, ఈ మనస్సు ఎక్కడి నుంచి వస్తుంది, ఈ మనస్సు యొక్క స్వరూపం ఏమిటో దాని గురించి విచారణ చేస్తే, దాన్ని పరిశోధన చేస్తే, దాన్ని పరిశీలన చేస్తే అసలు ఏమీ లేదని తెలుస్తుంది ఆ మనస్సు. తర్వాత ఇంకోటి, మీరు ఆత్మవిశ్వాసం పాడు చేసుకోకూడదు. ఆత్మవిశ్వాసం లేని వాడికి ఆత్మజ్ఞానం రాదు. ఆత్మవిశ్వాసం లేని వాడు ఈ లోకంలో కూడా ఏమీ సాధించలేడు. ఆత్మవిశ్వాసం లేని వాడికి ఆత్మజ్ఞానం రాదు, ఆత్మానుభవం రాదు, అమృతానుభవం రాదు. ఆత్మవిశ్వాసం కొరబడితే ఈ లోకంలో కూడా వాడు ఏమీ సాధించలేడు. అంచేత ఉన్నది ఒకటేనవయ్యా, అదే శాశ్వతం. నీ మనస్సుతోటి కల్పించింది శాశ్వతం కాదు, నీ మనసులో అనుకునేది శాశ్వతం కాదు. ఏదైతే ఎప్పుడు ఉందో అదే శాశ్వతమైంది. దాని ఏ వస్తువు అయితే ఎప్పుడైతే ఉందో అదే సత్పదార్థం, అదే జ్ఞానం. దాని ఆ ఎప్పుడు ఏ వస్తువు అయితే శాశ్వతంగా ఉందో దాని స్వరూపమే శాంతి, దాని స్వరూపమే శాంతి, దాని స్వరూపమే సుఖము,
దాని స్వరూపమే ఆనందం. ఏది ఎప్పుడు సర్వకాల సర్వవస్థలో లోకం ఉన్నా లోకం లేకపోయినా ప్రపంచం లేనప్పుడు అది ఉంది, ప్రపంచం ఉన్నప్పుడు అది ఉంది, ప్రపంచం అంతా నశించిపోయినప్పుడు, ప్రపంచం అంతా ప్రళయంలో కొట్టుకుపోయినప్పుడు అది ఉంది. అది శాశ్వతమైనది కాదు. దాని స్వరూపమే శాంతి, దాని స్వరూపమే సుఖం, దాని స్వరూపమే ఆనందం, దాని స్వరూపమే జ్ఞానం, దాని స్వరూపమే ఉండటం. అది అంతటా ఉంది, నీ హృదయంలోనే ఉంది. అది ఎక్కడ ఉంది అంటే ఫిజికల్ హార్ట్ లో కాదు, స్పిరిచువల్ హార్ట్ లో ఉంది. ఆ స్పిరిచువల్ హార్ట్ ఎక్కడ ఉంది? ఈ నీలనే తలంపు ఎక్కడి నుంచి అయితే వస్తుందో, ఆ మూల తలంపు ఎక్కడి నుంచి అయితే ఉదయించి వస్తుందో, ఆ మూల తలంపు మూలములోనే నీ యజమాని ఉన్నాడు, నీ భర్త ఉన్నాడు, నీ ప్రభువు ఉన్నాడు, నీ కంట్రోలర్ ఉన్నాడు. అక్కడికి వెళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు తెలుస్తుంది అంతటా ఉన్నదే ఎక్కడ ఉంది, ఎక్కడ ఉన్నదే అంతటా ఉన్నది. దానికి దీనికి భేదం ఏమీ లేదు నాయన అని చెబుతూ చావు నేను కొనుక్కోవద్దు నువ్వు. కానీ మంది డబ్బు పెట్టి బజార్లో వస్తువులు ఎలా కొనుక్కుంటున్నారో మనుషులు కూడా చావును కొనుక్కుంటున్నారు. పరమాత్మను స్మరించడం మానేసి, ఏ వస్తువు అయితే ఎప్పుడు ఉందో దాన్ని స్మరించడం మానేసి, దాన్ని ధ్యానించడం మానేసి, నిరంతరము రాగద్వేషాల మధ్యన ఊసులాడుతూ విషయాన్ని చింతిస్తూ ఉపయోగం లేని విషయాలను ధ్యానం చేసి నిజానికి కానీ పరానికి కానీ పనికిరానేటువంటి తలంపులు బుర్రలోకి తెచ్చుకుంటూ కొన్ని తలంపులు కొన్ని ఆలోచనలు వస్తాయి మనకి, ముసురుకుంటాయి. ఏవి ఆ ఈగలు? ఈగలు ఎలా ముసురుకుంటాయో, దోమలు ఎలా ముసురుతా ఉంటాయో, మనకి కరెంట్ ఆగిపోయినప్పుడు దోమలు ఎలా ముసురుతాయో, ఈగలు ఎలా ముసురుతాయో ఒకసారి ఆలోచన తలంపులు వచ్చి బుర్ర నిండా ముసిరిపోతాయి. అప్పుడు మన దాన్ని తలంపులు వచ్చి ముసురుతంటే మనకి శాంతి ఎలా తెలుస్తుంది? ఆ శాంతి ఏమి తేగలు కుట్టినట్టు వచ్చే తలంపులు మనల్ని కుట్టేస్తూ ఉంటాయి. నువ్వు ప్రభువుని చింతించడం మానేశావు, నీ హృదయేశ్వరుని చింతించడం మానేశావు, నీ భర్తని చింతించడం మానేశావు, విషయాన్ని చింతిస్తున్నావు, నిరంతరం నీ దేహాన్ని చింతిస్తున్నావు, లోకాన్ని చింతిస్తున్నావు. లోకానికి లోక చింతన, దేహ చింతన ఈ దీంతో సరిపోతాయి నీకు. విషయ చింత విషయాన్ని చింతిస్తున్నావు, విషయాన్ని ధ్యానం చేస్తున్నావు. వీటన్నిటి ద్వారా నువ్వేమి చేస్తున్నావు నీకు తెలియదు. చావును కొనుక్కుంటున్నావు. నీ కొనుక్కుంటా అంటే దేవుణ్ణి కాదు, నీ కొనుక్కుని చైతన్యాన్ని కాదు, చావును కొనుక్కుంటున్నావు. బజారు వచ్చి డబ్బు పెట్టి చావుని కొనుక్కుంటే ఎలా ఉంటుందో, నువ్వు చేసే పని అదే, చావునే కొనుక్కుంటున్నావు నువ్వు. ఒక ఆత్మచింతను తప్పించి ఏ విషయాన్ని చింతించినా నువ్వు చావునే కొనుక్కుంటున్నావు. నువ్వు చావును కొనుక్కుంటున్నావు అనే సంగతి నీకు అర్థం అవటం లేదు నాయన. ఇంకేం చెప్పమంటారు, నేను ఎన్ని రకాలుగా చెప్తున్నారు. నువ్వు ఏదో కొనుక్కుంటున్నావు అనుకుంటున్నావు, చావును కొనుక్కునేది నువ్వు. ఆత్మస్మరణ తప్పించి ఈశ్వర నారాయణ స్మరణ తప్పించి ఆ ధ్యానం తప్పించి విషయాన్ని ధ్యానం చేస్తంటే, ఆ రాగద్వేషాల మధ్యన ఊపిసిలాడుతంటే నువ్వు కొనుక్కునేది చావు. నువ్వు చావటానికి బతుకుతున్నావు. అమృతానుభవం పొందడం కోసం కాదు నువ్వు బతుకుతా అంట, వల్లకాట్లో కలటానికి బతుకుతున్నావు, చావటానికి బతుకుతున్నావు. నీకు నారాయణ స్మరణ లేదు, విషయ స్మరణే, నేను మిగిలేదల్లా చావు. మనసు బయటకు వెళితే బంధం, లోపలికి వెళితే మోక్షం. మనసు బయటకు వెళితే అశాంతి, లోపలికి వెళితే శాంతి. మనస్సు అణగటం వేరు, మనస్సు నశించటం వేరు. కొంతమంది మనస్సు అణిగినప్పుడు అనుకుంటారు నీకు ఆత్మజ్ఞానానికి ధ్యాన దూరంలో ఉన్నావు. మళ్ళీ అది ఎప్పుడో విజృంభిస్తుంది. అయ్యో కోటి జన్మలు ఇచ్చినా మనకు మోక్షం రాదనేటంటిగా విజృంభిస్తుంది. ఇంకా మనస్సు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దాన్ని నమ్మటానికి, అది నశించే వరకు దాన్ని నమ్మటానికి వీళ్ళదు. అసలైన వస్తువు, అసలైన సద్వస్తువు, అసలైన సత్య వస్తువు లోపలైన పరమార్థం అని చూసావు. అది ఎన్నిట్లకి అచేతం, మనం చెప్పుకునే విషయాలు అన్నిట్లకి అచేతం. అది ఇట్ ఈజ్ అబౌవ్ అబౌవ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ ఆల్ దీస్ ట్రావెల్. నీ హృదయంలోని ఈశ్వరుడు మన మాటలకి, మన మనసులోకి వచ్చే తలంపులకి, మనస్సు ఉండటానికి, మనసు లేకపోవడానికి, ద్వంద్వానికి, ద్వైతానికి అన్నింటికి అతీతుడాడు. అంటే శాస్త్రం ఏమని చెబుతుందంటే, లోపల వస్తువులు ఐక్యమవటానికి ప్రయత్నం చేయి. అది ఎలా ఉందో అలా ఉండటానికి ప్రయత్నం చేయి. కానీ వస్తువుని ఊహించొద్దు. ఊహిస్తే నీ మనస్సు అక్కడ కూర్చుంటుంది. అది మనస్సుగా అందదు. మనస్సు అడిగితే అది ఉరుకులోకి వస్తుంది. అది మాటకు అందదు. మాట అణగితే అది తెలియబడుతుంది. మాటకి మనస్సుకి అందదు. మాట అనగాలి, మనస్సు అనగాలి. మనకు వచ్చే మాట 199 మాటలు అహంకారం నుంచి వచ్చి మాటలు. ఓ పక్కన సాధన చేస్తున్నాం సాధన చేస్తున్నామని చెప్పుకోవటం, రెండో పక్కన అహంభావనకి నీళ్ళు వేసి దాన్ని పెంచటం. సాధన బాగా చేయకపోయినా చేస్తున్నామని చెప్పేది అహంభావన. అహంభావన పోగొట్టుకోవాలని నోటితో అంటాం. ఓ పక్కన దానికే నీళ్లు పోసి పెంచి దాని అస్తిత్వాన్ని కాపాడుకుంటున్నాం మనం. అది ఒకవేళ పోతానంటే వెళ్ళిపోతానంటే వెళ్ళనివ్వటం లేదు మనం. ఒకవేళ నేను నిలిచిపెట్టి వెళ్ళిపోతాను బాబు అంటే వెళ్ళనివ్వటం లేదు. అది లేకపోతే మనం ఉండమేమో అనే భయం. ఒకే ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, అహంభావన లేకుండా కూడా మనం ఉండగలము. ఇదే మంత్రము. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. అహంభావన లేకుండా, దేహం లేకుండా, లోకం లేకుండా మనం ఉంటాము, ఉండగలము. అహంభావం లేకుండా, దేహం లేకుండా, లోకం లేకుండా మనం ఉండవేమో అని అనిపిస్తుంది. ఆ ఉండవేమో అని అనిపింపజేసింది కూడా అహంభావమే. ఇది దాన్ని తొలగించడానికి మీరు ప్రయత్నం చేస్తుంటే అది ఉండటానికి అది ప్రయత్నం చేస్తాం. నిన్ను ఎవరైనా గౌరవిస్తే పొంగిపోయేది అదే, నిన్ను ఎవరైనా అగౌరవపరిస్తే కుంగిపోయేది అదే. అది పొంగిపోయినప్పుడు పెరుగుతుంది, కుంగిపోయినప్పుడు పెరుగుతుంది. మీ శరీరానికి గాయం తగిలితే మీరు సహించగలరు, కానీ మీ అహంభావానికి గాయం తగిలితే మీరు సహించలేరు. కారణం ఏంటంటే అది మీరు అనుకుంటున్నారు కాబట్టి. అది మనం మనకు వచ్చే సంకల్పాలకి, మనకు వచ్చే ఊహలకి, మన శరీరానికి వచ్చే చావులకి, మన శరీరానికి వచ్చిన పుట్టికలకి, ఈ పుట్టికలకి, ఈ చావులకి, ఈ ఘర్షణలకి, ఈ రాగద్వేషాలకి, ఈ భయాలకి, ఈ అన్నిటికీ కూడా అసలు వస్తువు ఆత్మ అజీతమైనది. దాని ఉనికి ఆగిపోవటం ఉంటూ నిలిచి దేహం ఉన్నా దేహం లేకపోయినా, నువ్వు ఆలోచించినా నువ్వు ఆలోచించకపోయినా, నీ శరీరం ఉన్నా నీ శరీరం లేకపోయినా, లోకం కనిపించినా లోకం కనిపించకపోయినా, నా ఆత్మ చైతన్యం యొక్క ఉనికికి, చైతన్యం యొక్క అస్తిత్వానికి బంధం అంటూ లేదు. అది నువ్వు గుర్తించకపోయినా పోవటం అంటూ లేదు, దానికి ఉండకపోవటం అంటూ లేదు, దానికి లేకపోవటం అంటూ లేదు. ఈ దొంగలేని మీద, ఈ దోమలేని మీద, ఏగనేని మీద అది ఆధారపడలేదు. ఆ ఏడికి మీద దోమ ఉన్నా అది నడిచి వెళ్ళిపోతా ఉంటుంది, దోమ లేకపోయినా నడిచి వెళ్ళిపోతా ఉంటుంది. దోమని లేకపోతే ఏమి ఉండదు అనుకోవటం ఎటువంటిదో, అహంభావం లేకపోతే అసలు వస్తువు ఉండదేమో, నేను ఉండదేమో అనుకోవటం కూడా ఎటువంటిది. అసలు ఇంకోటి ఆమె ఈ నేను విచారణ చేసి ఇన్నిసార్లు మనం నేను నేను అంటున్నాం, ఆ నేను విచారణ చేసి మీరు తొలగించుకుంటారనుకోండి, పరమాత్మ చెప్తాడు భగవంతుడు, లోకంలో ఏ రకమైన దుఃఖం వచ్చినా, ఎట్టి దుఃఖం వచ్చినా మిమ్మల్ని అటు ఇటు చెల్లింపజేయలేదు, ఆ నేను లేనివాడు. లోకంలో ఏ రకమైన దుఃఖం వచ్చినా, లేకపోతే లోకంలో ఉన్న దుఃఖం మొత్తం దుఃఖం మీకు వచ్చేసిన, ఆ నేను లేనివాడిని అట్టండి. ఏది దేహము నేనే తలంపు లేనివాడిని, దేహాభిమానం లేనివాడిని, దేహంతో తాదాత్యం పొందే తప్పుడు భావన లేనివాడిని, ప్రపంచంలో ఏ దుఃఖం వచ్చినా, లేకపోతే ప్రపంచంలో మొత్తం దుఃఖం వచ్చి వచ్చినా ఆడి మీద పడినా, వాడు దుఃఖానికి వాడు చాలించనటండి, వాడిని అటు ఇటు కదపలేదట్టిన దుఃఖం. అర్జున వాడు యోగి, వాడు జ్ఞాని అంటాడు గీత. వాడు యోగి, వాడు జ్ఞాని అని చెప్పి ఊరుకోడు. ఆ స్థితిని పొందటానికి ప్రయత్నం చేయవయ్యా. ఎందుకు అయ్యా ఈ కబుర్లు కాకరకాయలతోటిని? అర్జున వాడు యోగి, వాడు జ్ఞాని అని చెప్పి ఆగలేదు. ఆ స్థితిని ఎత్తేం చేయటానికి, ఆ స్థితిని పొందటానికి ప్రయత్నం చేయదు, సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయదు. డబ్బు సంపాదించేవాడు ఎంత కష్టపడి సంపాదించుకుంటాడో అంతకంటే ఎక్కువ కష్టపడితేనే కానీ ఆ స్థితిని పొందలేవు. డబ్బు ఎంత సంపాదించినా కాల ప్రవాహంలో కొట్టుకుపోతుంది, కానీ ఈ స్థితిని నువ్వు పొందేవనుకో అది దానికి పోవటం అంటూ లేదు, దానికి పోవటం అంటూ లేదు. ఎప్పుడు ఉండేదాన్ని పొందటానికి ప్రయత్నం చెయ్యి, అదే నీ జీవిత గమ్యం. నీ హృదయంలో ఉన్న అసలేం చేయడానికి తెలియటం లేదు, అది ఉందని జాన కూడా తెలియటం లేదు. కొన్ని కనీసం ఉందేమో ఉందేమో చాలా మంది చెబుతున్నారు, ఉందేమో ఉందేమో కృష్ణుడు కూడా చెబుతున్నాడు ఉంది ఉందని. మరి లేకపోతే లేదని చెబుతుంది కదా కృష్ణుడు, ఉంది కాబట్టి అసలే నేను ఉందని చెబుతున్నాడని పరమాత్మ వాక్యం మీద నీకు ప్రమాణ బుద్ధి కూడా లేదు. పరమాత్మ చెప్పిన మాటను నమ్ముదాము, నేను హృదయంలో లేకపోతే లేదని చెబుతుంది కదా, ఉన్నాడు కాబట్టి ఉన్నాడని చెబుతున్నాడు, అక్కడికి చేరుకుందాం, ఆ ఉడ్డికి వెళదాం, అక్కడికి చేరుకుందాం, అక్కడ తరిందాం అనే బుద్ధి కూడా నీకు కలగటం లేదు. పరమాత్మ మాట మీద, పరమాత్మ వాక్యం మీద నీకు నమ్మకం లేదు, విశ్వాసం లేదు, విశ్వాసహీన. ఎవడైనా అహంకారం పెట్టుకుని చెప్తాడు ఆ మాట మీరు నమ్ముతున్నారు. అందరినీ నవ్వించే మాటలు, ఏ సినిమాలో నవ్వించినట్టు అందరినీ నవ్వించే మాటలు చెప్తాంటే ఆ ఉపన్యాసాలు కూడా మీకు బాగానే ఉంటున్నాయి. కానీ భగవంతుడు మాటలు చెబుతాంటే, భగవంతుడు చెబుతాంటే, భగవంతుడు మాట కంటే ప్రమాణం ఏది ఉంటుంది నీకు? భగవంతుడి మాట కంటే సత్యం ఏది ఉంటుంది? అది విశ్వసించాలి, అది నమ్మాలనే బుద్ధి కూడా మీకు కలగటం లేదు. అది మీ అంతఃకరణ దోషం అక్కడ, ఎక్కడో మన అంతఃకరణలో దోషం ఉంటుంది, ఆ దోషం మనల్ని నమ్మనివ్వదు. పరమాత్మ చెప్పిన బుద్ధి లేని వాళ్ళు, పరమాత్మ చెప్పిన మాట మీద ఎవడు బుద్ధి పెడతాడు? బుద్ధి లేనివాడు బుద్ధిమంతుడు బుద్ధి పెడతాడు, కానీ పరమాత్మ చెప్పిన మాట మీద బుద్ధిమంతుడు వాడు బుద్ధిని పెడతాడు, కానీ బుద్ధి లేనివాడు వాడి బుద్ధిని అక్కడ ఎందుకు పెడతాడు? ఎందుకు ఏం చెప్తున్నాడంటే, లోపల నేను ఉంది, అసలైన నేను ఉంది, అది నీకు తెలియటం లేదు. నీకు తెలియటం లేదు కాబట్టి లేదనుకుంటున్నావు. ఇంకా నీకేం అక్కర్లేదు, నీ కళ్ళక నీ కళ్ళకి ఏది కనిపిస్తుంది అని అనుకుంటున్నావు. నీ రోజుల్లో నేను నీ కనపట్టలేదు అంటే నీ కళ్ళకి కనిపించడం లేదు కాబట్టి లేదనుకుంటున్నావు. నీ కళ్ళు నిజం కానీ దేవుడు నిజం కాదు నీకు. నీ కళ్ళు నిజం కానీ దేవుడు చెప్పిన మాట నిజం కాదు నీకు. నీ కళ్ళకి కనిపిస్తే ఉన్నట్టు లేకపోతే లేనట్టుని. నీ హృదయంలోనే దేవుడు నీ కళ్ళకి కనిపించడం లేదు. అంటే లేడనుకుంటున్నావు, ఆయన ఉన్నానని చెప్పి నీ కళ్ళకు కనిపించడం లేదని లేడనుకుంటున్నావు. ఆయన మాట ప్రమాణమా? నీ కళ్ళు, నీ మాంసపు కళ్ళు, నీ మాంసపు నేత్రాల ప్రమాణం. నీ హృదయంలో ఈశ్వరుడు నీ కళ్ళకు కనిపించడం లేదు కాబట్టి లేడనుకుంటున్నావు. ఒక నేను ఉంది, ఒక నిజమైన నేను ఉంది, ఒక సద్వస్తువు ఉంది, ఒక సత్య వస్తువు ఉంది. ఆ సత్యమే నేను, నేనంటూ నాట్యము చేస్తాను నీ హృదయ ఆకాశంలో. నీ హృదయ ఆకాశం అంటే ఎట్టిదనుకుంటున్నా, బాహ్యంగా కనిపిస్తుంది ఆకాశం కంటే విశాలమైనది హృదయ ఆకాశం. అక్కడ నాట్యము చేస్తోంది నేను, నేనని ఈశ్వరుడు నేను, నేనని అక్కడ నాట్యం చేస్తున్నాడు నటరాజు. కానీ అక్కడ కనీసం అక్కడ ఉన్నాడేమో అనే అనుమానం కూడా నీకు కలగటం లేదు. ఉన్నాడు ఉన్నాడని చెబుతున్నాడు, ఒకవేళ ఉన్నాడేమో అనుకోండి, నువ్వు ఆలోచించడం లేదు. అది నీకేం తెలియటం లేదు. ఇంకా 24 గంటలు నువ్వు ఆలోచించేది నకిలీ నేను గురించి, దొంగ నేను గురించి. ఇది ఎప్పుడూ అటు దాంచి ఇటు దాంచి వేస్తూ ఉంటుంది, అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. భోజనం చేశాక చెయ్యి ఆడకుండా ఏదో కొంపలో పడిపోతూ ఉంటుంది వెళ్ళి. అంటే వీళ్ళు ఆ కొంపలో ఉన్న వాళ్ళకి అహంకారం మేతిస్తారంట, ఆ కొంపలో ఉన్న వీళ్ళ అహంకారానికి, వీళ్ళు వాళ్ళ అహంకారానికి నీళ్లు పోస్తారు, వాళ్ళు వీళ్ళ అహంకారానికి నీళ్లు పోస్తారు. ఏంటంటే మీరు చేసేది మీరిద్దరే కలిసి చావును కొనుక్కుంటున్నారంటాడు. వాళ్ళు మీరు కలిసి ఎళ్ళకాడు ఎళ్ళకాడు కూర్చుని చావును కొనుక్కుంటున్నారు. కాలక్షేపం మీరు అనుకుంటున్నారు, కాలాన్ని పెట్టి మీరు చావును కొనుక్కుంటున్నారనే సంగతి మీకు తెలియటం లేదు. నేను అఖిలం నేను అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అసలైన జ్ఞానానికి, శిశులైన జ్ఞానానికి, మీ హృదయంలో ఉన్నటువంటి అమృతానికి అడ్డచ్చింది ఎవరో 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 కాదు, నీ లోపల నకిలీ నేను. నకిలీ నేను దాన్ని ఏంటది నకి, అదే నీకు అడ్డొస్తాంది, అదే నీకు అడ్డొస్తాందని తెలిసిపోవడానికి నిజ నిజంలో పడుతుందో. సోదర మహాశైలరా, నా శరీరం చచ్చిపోయినది ఒక్క మాట మీరు గుర్తులో పెట్టుకోండి. బంగారం అంతా ఇక్కడ ఉంది, చైతన్యం అంతా ఇక్కడ ఉంది, దాన్ని పొందే వరకు దేహము నేను అని నాకు ఎలా వ్యక్తమవుతుందో, ఆ లోపల ఉన్న బంగారం నేను, లోపల ఉన్నటువంటి ఆ చావుడైన వస్తువు నేనుగా నాకు వ్యక్తమయ్యే వరకు, సంసారం తీసుకొచ్చే బాధల్లోంచి కానీ, ప్రకృతి తీసుకొచ్చే బాధల్లోంచి కానీ, ఈ విరోధం తీసుకొచ్చే బాధల్లోంచి కానీ, లేకపోతే సమాజం నుంచి వచ్చే బాధల్లోంచి కానీ మనం విడుదల పొందలే. ఎంతో కొంత వాటి ప్రభావం మనలో ఉంది. ఒకవేళ చెలించకుండా ఉన్నాము అని పైకి నటించినా, చెలించడం లేదని పైకి నటించినా, దాని తాలూకు బాధ ఎంతో కొంత మనసులో ఉండకుండా ఉండదు. మనసు ఉన్నంత కాలం అనేక వేల మందిని పరిశీలించి పైకి శాంతిగా కనిపించిన, పైకి బాగున్నట్టు కనిపించిన, లోపల అగ్నిహోత్రం పెట్టుకుని కాలిపోయే మనుషులు అనేక మంది ఉన్నారు. ఈ జన్మలోనే కాదు, 100 జన్మల తర్వాత కూడా ఈ బాధలు మనకి తప్పవు. ఎప్పుడు మనం ఎవరో మనం తెలుసుకునే వరకు ఏదో రకమైన చింత, ఏదో రకమైన వేదన, ఏదో రకమైన దారిద్ర్యం ప్రతి జన్మలో కూడా మన జీవుని వెంటాడుతూనే ఉంటుంది. నా శరీరం చనిపోయిన తర్వాత ఈ మాటలు మీరు ఈ ఒక్క మాట జ్ఞాపకం పెట్టుకుని మిగతాన్ని వదిలేసిన ఇబ్బంది కాదు. ఆ శరీరం యొక్క ప్రారంభాన్ని బట్టి ఒకసారి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి, ఒకసారి పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి. అనుకూలంగా ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాం, ప్రతికూలంగా ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాం, ఇలా ఉంటూనే ఉంటాం. కానీ ఇప్పుడు ఆ అసలు బంగారం మనం చేతికి దొరికే వరకు ఈ తెప్పలు మనకు తప్పవని చెప్పడం కోసం నా వేదన. మీకు లోపల ఆత్మజ్ఞానం లేదనుకోండి, మీ అబ్బాయి ఫెయిల్ అయిపోయాడు అనుకోండి, పైకి మీరు ఏడవపోవచ్చు. ఎంతో కొంత చింత లేకుండా మీరు మనస్సులో ఉండలేరు. అది నేను చెప్పింది. ఎప్పుడు ఆత్మజ్ఞానం కలిగే వరకు, ఆ జ్ఞానగంగలో మునిగి మునిగి మొలకలు వేసే వరకు, ఈ జన్మలో కాదు, రాబోయే జన్మలో కాదు, 1000 జన్మల తర్వాత కూడా స్ట్రగుల్. నా శరీరం చనిపోయినా మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఒక్కటే, ఒక్కటంటే ఒక్కటే, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల.